ఒక సీతాఫలం బాగా మిగలముగ్గిన పండుని నేలకేసి కొట్టగానే అందులో ఉన్న బీజములన్నీ వెదజల్ల పడ్డల్లా, అలాగే పరమాత్మ అని పిలువబడే ఒక గొప్ప మహా చైతన్యం నుంచి ఈ చిన్న చిన్న చైతన్యములన్నీ అణువులు అణువులుగా విభజింపబడి వచ్చాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులన్నీ కలిస్తే మళ్ళీ మహా అణువు అయిపోతుంది. అందుకే అణోరణీయాం మహతో మహీయాన్ అన్నారు ఆయన. ఆ మహత్తే ఇంత అణువు, ఈ అణువే మళ్ళీ ఇంత అవుతోంది. అసలు భగవంతుడు అత్యంత సూక్ష్మస్వరూపుడు ఆయన, కానీ ఇంతటి సృష్టిగా విజృంభిస్తున్నాడు. నీవా రసోకవత్ తన్వీ పీతాభా ఆస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. భగవంతుడు నీవార ధాన్యం అని ఒక ధాన్యం ఉంది, పోనీ మామూలు ఒడ్డు గింజే తీసుకుందాం, ఒడ్డు గింజ చివర ముళ్ళుంటుంది, ఆ ముళ్ళులో వెలిగే ఒక గొప్ప కాంతి ఉందట. ఈ కాంతి కూడా పరమాత్మ కాదు, ఈ శిఖ మధ్యలో ఆ సూక్ష్మకాంతి మధ్యలో పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు. ఆతడే బ్రహ్మ, ఆతడే శివుడు, ఆతడే విష్ణువు, ఆతడే తనకి తాను ప్రభువు. ఇన్నింటిగా ఉంటున్నాడు, మళ్ళీ అన్నిటికీ అతీతంగా ఉంటాడు. దీన్ని బట్టి ఎంతటి సూక్ష్మ అతి సూక్ష్మ స్వరూపుడు ఆలోచించండి. ఏ ఇంద్రియమునకు దొరకదది, అనుభూతి వల్ల పొందవలసిందే తప్ప. అదే ఇంతగా విజృంభించి వెడుతున్నది. ఆ చైతన్యాన్ని ఈ శరీరంలో ప్రవేశపెట్టగానే ఈ శరీరం కదిలింది. అమ్మయ్య, శవానికి చైతన్యం వచ్చింది, శివం అయ్యింది అనుకున్నాడు ఆయన. ఇక్కడే జరిగిందో తమాషా. ఈ శరీరంలో ప్రవేశించిన ఆ ఆత్మ తానెవరో మర్చిపోయింది. ఈ శరీరమే నేను అనుకుందిట, ఈ శరీరమే నేను అనుకుని ఇలాంటి మరో శరీరంతో సాంగత్యం పెట్టుకుని సంతానానికి అన్నది, రాజ్యస్థాపన చేసింది, అద్భుతమైన సౌకర్యాలన్నీ అనుభవించింది. చాలా కాలం పాటు నేను ఈ శరీరం, నేనే శరీరం అనుకున్నది. కొంతకాలం పోయిందిట, నేనే శరీరం, నేనే శరీరం అనుకున్న తర్వాత చెప్పిన మాట పూర్వంలో వినడం మానేసింది శరీరం. ఒకప్పుడు ఈ శరీరంతో చురుగ్గా పరిగెత్తేవాడు వాడు, ఇప్పుడు పరిగెత్తలేకపోయాడు. పరిగెడితే ఎముకలు విరుగుతున్నాయి, నడుము పీకుతోంది, జుట్టులో మార్పు వచ్చింది, కట్టులో మార్పు వచ్చింది, దంతాలలో మార్పు వచ్చింది, అన్నిటిలో మార్పు వచ్చేసింది, తట్టుకోలేకపోయాడు. వీడికి ఒక అనుమానం వచ్చింది, నేను శరీరమునా? ఇంతకాలం తెలియక శరీరమును నేను అనుకున్నాను. నేనే శరీరాన్ని అయితే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంత ఉన్నవాడిని క్రమంగా ఎలా పెరిగాను? పెరిగిన వాళ్ళు ఈ మార్పులు ఏమిటి? ఇప్పుడు నా ఇంద్రియములు నన్ను లెక్క చేయటంలా, నా అవయవాలు నా మాట వినడంలా, నేనే శరీరమునైతే నా అవయవములు నేను ఎలా చెబితే ఎలా నడుచుకోవాలి కదా? నా చేతులు, నా కాళ్ళు, నా దంతాలు, నా కళ్ళు ఏవి నా స్వాధీనంలో లేనప్పుడు నేను నేనేనా అని అనుమానం వచ్చింది. అప్పుడు క్రమంగా నేను ఈ శరీరము కాదు అని అర్థమైంది. ఎందుకంటే ఇది తన మాట వినడం లేదు గనక. నేను ఈ శరీరమును కాకపోతే ఇప్పుడు నేనెవరిని? కోహం అని ప్రశ్న వేసుకున్నాడు. నేనెవడిని అనుకున్న ప్రశ్నలోంచి క్రమంగా అనేకమైన జవాబులు వచ్చాయి. సాధన చెయ్యగా చెయ్యగా చివరికి నేను అణువునా కాదు, మహత్తునా కాదు, నేను ఈ పాంచభౌతిక శరీరాన్న కాను, పోని నేనెవరిని, ఈ ఇంద్రియాల కాదు, మరికెవరిని నేను? ఆలోచన చేయగా చేయగా నేను పరబ్రహ్మస్వరూపాన్ని, పరబ్రహ్మస్వరూపమైన నేనే ఈ పంచభూతాలతో ఆవిర్భవించిన శరీరములో ప్రవేశించగానే నేనే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనే విషయం మరిచిపోయి ఇది నేను అనుకోవడం వల్ల కష్టం వచ్చింది. నేనే కనుక మొదటి నుంచి నేనే పరబ్రహ్మను అనుకుని ఉంటే సుఖాల మీద వ్యామోహం ఉండేది కాదు, సుఖం అనుభవిస్తే ఆనందం పొందేవాణ్ణి కాదు, దుఃఖం వస్తే ఏడ్చేవాణ్ణి కాదు, సుఖ దుఃఖాలకు అతీతంగా ద్వంద్వాలకు అతీతంగా ఉండేవాణ్ణి అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేసిన ఆ మొట్టమొదటి పురుషుడి పేరే స్వయంభువ మనువు అన్నారు ఆయన. మొట్టమొదటి మనువు ఆయన. మనుస్మృతి అనే పేరుతో మొదట్లో చాలా గొప్పగా రాశాడు. తాను ఈ శరీరమే నేననుకుని ఎన్ని భ్రమలు పొందాడో, చివరికి ఈ శరీరం నేను కాదని ఎలా చైతన్యాన్ని గ్రహించగలిగాడో చెప్పాడు. ఆ గ్రహించడానికి ముందు ఏ వస్తువు నాది కాదనుకున్నట్ట, ప్రతి వస్తువుని ప్రేమించాడు. ఎంతో పూర్వం ప్రజల్ని ద్వేషించడం, కోపం వస్తే తిట్టడం కొట్టడం చేసేవాడు. ఇప్పుడు సర్వం పరమాత్మ అని తెలిసాక ఎవరి మీద రాగమూ లేదట, ద్వేషమూ లేదట. కుక్కని కూడా వ్యవహార రీత్యా కుక్క అని చూడకపోతే అది ప్రమాదం కాబట్టి దానికి గెంటడం తప్ప అందులో ఉన్న భగవంతుడికి మళ్ళీ దండం పెట్టేవట. ఒక కుక్కను చూస్తే ఇంత పూర్వం చీ కుక్క అని కొట్టబుద్ధి వేసేది, ఇప్పుడు కొట్టబుద్ధి ఇట్లా, దానిలో కూడా పరమాత్మ కనపడ్డాడు. ఎంతో పూర్వం చదువుకున్న వాళ్ళ మీద ఉన్న ప్రేమ చదువుకొని సామాన్యుల మీద ఉండేది కాదు, ఇప్పుడు వాడు కూడా పరబ్రహ్మమే అని తెలిసింది. చండాలోస్తు సతుద్దిదోస్తు గురురిత్యేష మనీష మమ. సమస్త ప్రాణులలో ఉన్న శుద్ధ చైతన్యాన్ని గ్రహించినటువంటి వాడు చండాలుడవ్వచ్చు, లేదా మాంచి అద్భుత వంశంలో పుట్టిన విప్రోత్తముడవ్వచ్చు, అయినా వాడే నాకు గురువు అనే ఒక అద్భుతమైన భావన కలిగింది. ఇది వచ్చాక అప్పుడు ఎవరి మీద కోపం రాదు ఆయనకి. ఇంత పూర్వం ఒకరిని చూస్తే శత్రువులు, కొందరిని మిత్రువులు అనుకునేవాడు, కొందరు నావాళ్ళు కొందరు కాదు అనుకునేవాడు. ఇప్పుడు అది పోయింది, అందరిలో ఒకే రకమైన జ్ఞానం చూస్తున్నాడు గనక. అప్పుడు క్రమంగా ఎవరిని పూర్వంలాగా హింసించడం పోయింది. ఏదైనా ఒక జింక కనపడితే ఓహో ఇందులో భగవంతుడు ఉన్నాడు అనిపించేది, అప్పుడు దాన్ని తినాలనే కోరిక పోయేది. ఎంత సూక్ష్మమైన దృష్టి వచ్చేసింది అప్పుడు ఆయనకి. ఇది రావడానికి మళ్ళీ కొంచెం అజ్ఞానం ఉంటే ఇది ప్రమాదం. జ్ఞానమునకు అజ్ఞానానికి ఒక చిన్న తేడా ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాము కాబట్టి వ్యవహార రీత్యా మళ్ళీ మార్పు తెచ్చుకుని భ్రష్టు లేని వాళ్ళు కూడా ఉన్నారు. జ్ఞానం అన్నిటికంటే గొప్పది, కానీ అది జ్ఞానం అని తెలియడమే నిజమైన జ్ఞానం. ఏది జ్ఞానమో తెలుసుకోకపోతే వాళ్ళు అజ్ఞానమే. జ్ఞానదృష్టితో వేదములలో చెప్పబడిన కర్మములను నిషేధములుగా మళ్ళీ భావిస్తే అది అజ్ఞానమే అవుతుంది. దేవాలయాలు ఈ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసుకుని పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి అతో భ్రష్ట ఇతో భ్రష్ట అన్నట్టుగా అయిపోతారన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. బౌద్ధ జాతక కథల్లో ఒక అద్భుతమైన ఘట్టం ఒకటి ఉన్నది. పూర్వం అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే ఈ మహావాక్యాలను ఉచ్చరించిన ఒక భిక్షు ఉండేవాట. ఎక్కడికి వెళ్ళినా ఎవరడిగినా అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మను, నేను అల్పుణ్ణి అనుకోకు, నువ్వు భగవత్ స్వరూపుడివే. చీటికి బయటికి దేవా పాపిని అనేదో దరిద్రపు జాతి ఉంది, అది అనుకోకు, నువ్వు పరమాత్మస్వరూపుడివి, ఈ చరాచర జగత్తంతా భగవత్ స్వరూపమే అన్నట్ట. ఓసారి కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ కాశీరాజు గారు, ఆయన దగ్గర ఓ మంచి మంత్రి కూడా ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు. కాశీరాజు గారి ఆస్థానానికి వెళ్ళి, మహారాజా నీకు బోధ చేస్తాను అంటే చెయ్యండి అన్నట్ట. అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ ఈ రెండు గుర్తుపెట్టుకో, నీవు పరమాత్మస్వరూపుడివి, నువ్వు నీచుడివి కావు, ఈ కనిపించేదంతా పరమాత్మే, అంతా పరబ్రహ్మస్వరూపమే. ఈ మాట ఎక్కింది ఆయనకి, అంతా బ్రహ్మమే కదా, నేను బ్రహ్మమే అది బ్రహ్మమే అనుకున్నాడు ఆయన. ఈ రాజుగారు మంత్రి గారు బాగా ఆలోచన చేశారు, ఒకళ్ళతో ఒకళ్ళు ఆలోచించకుండా ఏ పని చేయరు వాళ్ళు. అందుకని వెంటనే ఇంటికి వెళ్ళగానే ఇద్దరూ కలిసి, రాణి అంతా బ్రహ్మమే, ఈరోజు నుంచి నువ్వు ఇంట్లోంతా తుడు, పాచి పనులు నువ్వు చెయ్యి అనే పాచి పని చేసే దాసీదాన్ని అంతా బ్రహ్మమే నువ్వు రాణివి అన్నట్ట. రాణిగారిని తీసుకెళ్ళి ఇల్లు తుడువు అన్నాడు. ఆ ఇల్లు తుడిచేవాడిని నువ్వు రాణివి అన్నాడు. ఆవిడ నాకు మొగుడున్నాడు అండి అంటే నేను రాజుని, నేను చెప్పానంతే, అంతా బ్రహ్మమే అయినప్పుడు నువ్వేమిటి నేనేమిటి, ఈ రోజు నుంచి నువ్వు రాణివి, రాణి పాచి మనిషి. రాణిగారు తలపట్టుకుని, ఈ దిక్కుమాలిన భిక్షు ఎక్కడి నుంచి వచ్చాడరా, వీడు ఉపన్యాసం మండిపోను, అనవసరంగా తీసుకొచ్చి 14 రోజులు పెట్టారు, వీడు సాధన తగలయ్యా, నన్ను తీసుకెళ్ళి పని మనిషిని చేశాడు వీడు అని ఆవిడ తిట్టుకుంది. మంత్రి గారు కూడా ఇంటికి వెళ్ళిపోయి, భార్యనేమో పని మనిషిని చేశాడు, పని మనిషిని భార్యని చేసేశాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి వ్యవస్థ అంతా మారిపోయింది. పిల్లలందరినీ బయట పనులు చేయండి అన్నాడు, బయట పనులు చేసేవాళ్ళందరినీ పిల్లలు అన్నట్టు. అంతా బ్రహ్మమే కదా, ఎవడు పిల్లాడు ఎవడు, ఇది వీడికి సరిగ్గా అర్థం కాలా. ఇది పంపించాడు, సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా పరబ్రహ్మస్వరూపం అంటే, ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్న సౌందర్యవతిని నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మని కౌగిలించుకుంటే లాగా గో మీద కొడుతుంది, భార్యని నువ్వేమో పని చెయ్యంటే తంతుంది. ఇవి పిచ్చి. ఇది అంటే సరి అయిన జ్ఞానము లేని వాడికి అహం బ్రహ్మాస్మి అని బోధన చేయడం స్థాయిని బట్టి చెయ్యాలి. ఏ స్థాయిలో ఉన్నవాడికి చెప్పాడు పరమాత్ముడు కృష్ణుడు తెలుసుకోవాలి. నువ్వు లౌకికమైన పూజలు అవసరం లేదు, జ్ఞానం కలిగితే అన్నాడు. జ్ఞానము కలిగితే అనే విషయం తెలియాలి. నీకు జ్ఞానం కలిగిందా, జ్ఞానం కలిగిందో లేదో అది కలిగితే నువ్వు ఈ మాట అనవు. అందుకని మనవాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఇంత బాగా చెప్పాడు, ఎంతకాలం అండి ఈ పూజలు అని విగ్రహాలు తీసి బయట పారేసి దేవుడికి పువ్వు పెట్టడం మానేసిన వాళ్ళు ఉన్నారట. అంతా పరమాత్మ స్వరూపం అని భర్తకు అన్నం పెట్టడం మానేసిన ఆవిడ ఉంది ఒక ఆవిడ. ఇది ఒక జ్ఞానం అన్నమాట. అంతా పరబ్రహ్మమైనప్పుడు నీ అన్నం నీదే, నా అన్నం నాదే అంటే ఇదే. రేపటి నుంచి అంతా పరబ్రహ్మమే అని అడుగుని విమానం ఎక్కి కిందకు దూకుతావా అంటే దీన్ని మిథ్యాజ్ఞానం అంటారు. సత్యజ్ఞానం కాకుండా సత్యాన్వేషణ పోయి మిథ్యాన్వేషణలో పడ్డాడనమాట. ఇలా మొత్తం వ్యవస్థ అంతా మారిపోయింది. ఒక ఏడాదికి రాణిగారు ఇలా అయిపోయింది, పని మనిషి మాత్రం హాయిగా కూర్చుని తినేయడం వల్ల ఇలా అయిపోయింది, వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోయింది. శత్రువులు ఈ రాజుగారు కూడా పెచ్చట్ట సైన్యమును అంతా బ్రహ్మమే అని బయటికి వెళ్ళి వంట పని చేయమన్నట్ట, వంట పని వాడిని సైనికుల్ని చేసేట. ఇంతకీ పరిస్థితి ఎలా ఉందంటే, చీపురు పెట్టి తుడిచేటటువంటి వాడినేమో సేనాధిపతిని చేశాడు, సేనాధిపతిని చీపురు పెట్టి తుడన్నాడు. ఈ రకంగా మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళంతా పనికి మాలని పనుల్లోకి, పనికి మాలని పనుల్లో ఉన్నవాళ్ళంతా నైపుణ్యం పనుల్లోకి వచ్చారు. దాంతో శత్రువులు దండయాత్ర చేసి ఈ రాజుగారిని సర్వనాశనం చేసి రాజ్యం లాగేసుకుందాం అనుకున్నారట. ఇది రాణిగారికి తెలిసింది, ఉపేక్షిస్తే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అనుకుని ఆ భిక్షువుకి, అహం బ్రహ్మాస్మి అన్న భిక్షువు కౌరు పెట్టింది. ఆయనకి దండం పెట్టి, అయ్యా మీరు మా రాజ్యాన్ని కొంప ముంచేసిపోయారండి అంది. నేనేం చేశాను తల్లి అంటే, అహం బ్రహ్మాస్మి అన్నారట మా ఆయనతో, దాంతో నన్ను పని మనిషిని చేశాడు. చూసారా, పని మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, సేనాధిపతిని తీసుకెళ్ళి పాచి పని చేయమన్నాడు, పాచి పని చేసుకునేవాడిని సేనాధిపతిని చేశాడు. రేపు శత్రువులు కూడా దండయాత్రకు వస్తున్నారు, చివరికి మా కాశీరాజ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది, రక్షించండి బాబోయ్ అంటే, అమ్మా నేను చేసిన జ్ఞానబోధ ఇంత జ్ఞానబోధ అయ్యిందనుకోలేదు, మీ ఆయన లాంటి పిచ్చివాడికి ఇలా బోధించకూడదని ఇప్పుడు అర్థమైంది. స్థాయిని బట్టి బోధించాలి, అందరికీ వాడు చెప్పకూడదు. ఇప్పుడు కుక్క మాంసం తినేవాళ్ళు కూడా పరబ్రహ్మ ఉన్నాడంటే రేపటి నుంచి కుక్క మాంసం తినమనే, యూనివర్సిటీలోకి వెళ్ళి గొడ్డు మాంసంతో పలావులు చేసి పెట్టమనే అక్కడ. అదే దేనిని అసహ్యించుకోకుండా వాటిని కూడా ఆదరించి అంతర్లీనంగా ఎవరిని గౌరవించాలో అలా గౌరవించమని అంతరార్థం ఇలా మారిపోతే ఎలా మరి? అందుకని నేను నీ ఆయనకి మంచి బుద్ధి చెబుతాను అన్నాడే. సంతోషం తండ్రి, ఆ పని చేశారంటే మా రాజ్యం బాగుపడుతుంది అంది ఆవిడ. మర్నాడే, మహారాజా రేపు సభ ఏర్పాటు చేయండి అన్నట్ట. గురువుగారు వచ్చి సభ అన్నారు కనుక ఎల్లుండి గురువుగారు పిలిచినట్టుగా మంచి సభ ఏర్పాటు చేస్తున్నాం, వేదిక మీదకి గురువుగారు కూర్చుని ఉపన్యాసం చెబుతారన్నాడు రాజుగారు. ఈలోపు ఆ రోజు రాణిగారిని పిలిచి, అమ్మ రాణిగారు సభ ఏర్పాటు చేశాం, ఈ సభలోకి వచ్చేలోపు నువ్వు చిన్న పని చెయ్యి అని ఆవిడ చెవిలో చిన్న ఊదు ఊదాడు. రాజుగారు రాత్రి భోజనానికి కూర్చున్నట్ట. కూర్చోగానే రోజు ఈవిడ బంగారు కంచం పెట్టి అందులో అన్నం పెట్టేది, ఇప్పుడు పని మనిషి అయిపోయిందిగా రాణిగారు అందుకని. ఈ పూట కంచం పెట్టకుండా కూర్చుని భోజనం చేయండి అంది. కంచం ఏది అన్నాడు ఆయన. అంతా పరబ్రహ్మమే కదండి, నేలే కంచం అనుకుని తినేయండి, అదియూ బ్రహ్మమే, అదియూ బ్రహ్మమే, బంగారము బ్రహ్మమే, ఈ నేల బ్రహ్మమే గనక ఈ నేల అనే బ్రహ్మం మీద అన్నం తినండి అనగానే, బంగారం బ్రహ్మం అంటే ఒప్పుకుంటే కానీ బొత్తిగా ఈ నేల మీద, ఈ మురికి నేల మీద అన్నం ఎలా తింటామని బుర్రగొక్కున్నాడు రాజుగారు. సరే తప్పదుగా అంతా బ్రహ్మం అన్నాడుగా మరి, అందుకని వడ్డించన్నట్ట. రోజు ఆవిడ పిండి వంటలతో భోజనం పెట్టేది, బూరెలు, దద్దోజనం, కట్టుపొంగలి, ఆవడ ఆవడ ఈవడ అన్ని. ఇవాళ ఇంత పేడ పట్టుకొచ్చి వేసింది. రాణి ఏది భోజనం అన్నాడు, ఇదియూ బ్రహ్మమే, ఆవడ బ్రహ్మమే, పులిహార బ్రహ్మమే, పేడ బ్రహ్మమే, తినండి అంది. పులిహార బ్రహ్మం అనుకుని తినగలిగాడు కానీ పేడ బ్రహ్మం అనుకుని తినలేకపోయాడు పాపి. నోట్లో పెట్టుకుందా అంటే వాసన, పైగా అందులో పేడలో చిన్న చిన్న పురుగులు కూడా వచ్చాయి. తినలేక, ఏం అనలేక, మింగలేక, కక్కలేక వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. మంచం మీద పడుకోగానే మంచం కింద నుంచి సూదులు గుచ్చుకున్నాయి. ఇది ఏమి రాణి, పాతరాణి అన్నాడు. అంతా బ్రహ్మమే, అడుగును సూదులు పెట్టా, ఇంత పూర్వం హంసతూలిక తల్ప మెత్తగా దూది పెట్టా, ఇప్పుడు సూదులు పెట్టా, ఇదియూ బ్రహ్మం అనుకుని పడుకోండి. సూది మీద పడుకుంటే ఈ బ్రహ్మం గారికి బాగా గుచ్చుకుంది పాపం. పడుకోలేక కటిక నేల మీద పడుకున్నాడు. ఇక నిద్ర పట్ల పొద్దుటే సభకు వెళ్ళి కూర్చున్నట్ట. సన్యాసి గారేమో ఆసనం మీద కూర్చున్నారు. ఇంతలో మంత్రి గారు ఏడుస్తూ వచ్చాడు, చెయ్యి విరిగి. ఏమి మంత్రి చెయ్యి విరిగిందంటే, ఏం చెప్పనండి, నేను నడిచి వస్తున్నాను సభకి, ఇంతలో మావటివాడు ఏనుగు మీద వస్తున్నాడు. ఆ మావటివాడు ఈ ఏనుగుకి కొంచెం పిచ్చి వచ్చింది, వాళ్ళ పరిగెడుతోంది, తప్పుకోండి తప్పుకోండి అన్నట్ట. అప్పుడు మంత్రి గారు, నేను బ్రహ్మమే, ఏనుగు బ్రహ్మమే, అదియో బ్రహ్మము, నేను బ్రహ్మమైనప్పుడు అది నన్ను ఏం చేస్తుందని ఎదురుకుండా వెళ్ళాట. ఆ ఏనుగు తొండంతో దెబ్బ కొట్టింది. అదియో బ్రహ్మమే, ఇదియో బ్రహ్మమే అయినప్పుడు ఆ బ్రహ్మం ఈ బ్రహ్మమును ఎందుకు కొట్టిందండి, చెయ్యి ఫ్రాక్చర్ అన్నట్ట. ఇప్పుడు రాజుగారు కూడా ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా సమయం దొరికింది కదా. అప్పుడు చెప్పాడు సన్యాసి, ఓరి పిచ్చి పీనుగుల్లారా, నేను మీకు చెప్పిన బోధ ఏమిటి, మీరు దాన్ని అమలు చేసిన తీరేమిటి, సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ చరాచర జగత్తంతా పరమాత్మ స్వరూపం, ఆయన కాకుండా ఏదీ లేదు, ఆయన కాకుండా ఏదీ లేదన్నామని కుక్కను పట్టుకొచ్చి పరుపు మీద పడుకోబెట్టి మూతి నాకించుకోమనే, కుక్క మలమూత్రాలు తింటావా, దానిని కూడా ఎలా ప్రేమించాలో అలా ప్రేమించు. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కనుక హింసించొద్దని. నువ్వు నీ మంత్రి ఎంత పొరపాటు చేశారు, ఏనుగు బ్రహ్మమే, నేను బ్రహ్మమే అని ఎదురెళ్ళాడు ఈ మంత్రి. కానీ ఏనుగు మీద ఉన్న మావట్టివాడేం చెప్పాడు, దీనికి పిచ్చెక్కింది కొడుతుందని చెప్పాడు. ఈ ఏనుగు ఎలా పరబ్రహ్మమో ఏనుగు మీద కూర్చున్న మావట్టివాడు కూడా పరబ్రహ్మమేగా, మరి వాడి మాట ఎందుకు వెళ్ళా? అంతా పరబ్రహ్మమేనని నీకు అర్థమైనప్పుడు ఒకదాని మాట వింటున్నావు, ఇంకో దాని మాట వినల్లా, అందువల్లే నీకు చావు దెబ్బలు తగిలాయి. గుర్తుపెట్టుకో, పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఒకదాని వల్ల ప్రమాదం సృష్టిస్తే ఆ ప్రమాదం దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దురా ఇది ప్రమాదం అని ఇంకోటి ద్వారా చెప్పిస్తాడు. ఈ చెప్పేవాడు కూడా వాడే అని తెలుసుకో, అప్పుడు నీకు ప్రమాదం ఉండదు. ఏనుగుని బ్రహ్మమనుకున్న నీవు ఏనుగుని నడిపే మావటివాడిని మాత్రం నమ్మలా, వాడి మాట వినకపోవడమే నీ కష్టం. అలాగే పని మనిషిని పరబ్రహ్మమని పైన కూర్చోబెట్టిన నువ్వు రాణిగారు పరబ్రహ్మం కాదనుకుని బయటికి విసిరేశావు, ఆ స్థాయికి దిగజారావు. అందుకే నీకు పేడ వేయించాను. ఇక మీదట గుర్తుపెట్టుకో, వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం కాదు. ఎవడైనా ఒక వ్యక్తి తప్పు చేశాడనుకో, తొందరపడి వాడు గురిశిక్ష వేయకు, చితక్కొట్టేయకు. వాడి తప్పేమిటో తెలుసుకో, వాడు ఎందుకు చేశాడో తెలుసుకో, స్మృతిని అనుసరించి శిక్షించు. అందుకు నీకు నేను బోధ చేస్తే దాన్ని నువ్వు మొత్తం విచిత్రంగా విభిన్నత్వంగా మార్చేశావు అనగానే అప్పుడు కొంచెం జ్ఞానం తెచ్చుకున్నాడు మన వాళ్ళు. అందుకే కైవల్యోపనిషత్తుల్లో కానీ లేక నైష్కర్మ్య సిద్ధాంతంలో కానీ నువ్వు పూజ చేయడం మానవల్ల ఎల్లకాలం ఎదురుగుండా కూర్చున్న ఆ విగ్రహాన్ని ఒక్కదాన్నే పట్టుకుని అందులోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, నువ్వు అందులో భగవంతుడు ఉన్నాడు అనుకుని ఇంకా లోకములో అందరికీ మేలు చేసే మహానుభావులు గుర్తించడంలా భగవంతుడు అందులో మాత్రమే కాదు అంతటా నిండి ఉన్నవాడు. ఇందులో కూడా ఉన్నాడు, అంతటా ఉంటాడు. ఇది ఒక మెట్టు మాత్రమే. ఇందులోనే కూర్చోద్దని చెప్పడానికి సర్వాంతర్యామి అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ సర్వాంతర్యామి అనే విషయం గుర్తుకొచ్చినప్పుడు ఇందులో లేడు అనుకోవడం కూడా అది అజ్ఞానమే అవుతుంది. అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క తరగతి, ఎన్ని తరగతులకు వెళ్ళినా ఇంకొక విషయం ఇది కూడా తెలుసుకోవాలి. పీజీలోకి వెళ్ళాక ఇంక ఎల్కేజీతో పని ఏమిటండి అంటుంది ఒక ఆవిడ. అన్నీ విడిచిపెట్టేసిందిట, నువ్వే దేవుడు అన్నట్ట, అంచేత ఈ కర్మకాండాలన్నీ వ్యర్థం అనుకుందిట ఆవిడ. నువ్వు నిజంగా పీజీలోకి వెళ్ళినా ఎల్కేజీలో చదువుకున్న ఏబిసిడీలే అక్కడ కూడా వాడాలి, బేస్ మర్చిపోతావా? ఎంత చదువుకున్నా సంస్కృత వ్యాకరణం పూర్తిగా వచ్చినా ప్రారంభావస్థలో ఉన్న ఆ అక్షరములు పోతాయా? అయ్యుండరులుక్కు ఏవోంగ అయ్యవచ్చనే ఆ మొత్తం 50 అక్షరాలు అక్షరాలు పోవు. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా భూమిని విడిచి వెళ్ళి వెళ్ళలేవు ఎక్కడికి కూడా, మూలం మూలమే. కాబట్టి ఎల్కేజీ పీజీకి కూడా ఉపయోగమే, ఇంటర్మీడియట్ మళ్ళీ పీజీలోకి వెళ్ళాక వెళ్ళవలసిందే. ఏదైనా అది మర్చిపోలేము మనం పొరపాటును కూడా. డేట్ ఆఫ్ బర్త్ 1/1/66 పుట్టిన నేను ఇవాళ పీజీలోకి వెళ్ళామనే మారుతుందా? మారదు, అది అదే, ఇది ఇదే. కాబట్టి ఎన్ని వెళ్ళినా ఈ మూల సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ పనికొచ్చేదే. a+b² ఎప్పుడూ a+b² అది నువ్వు ఎన్ని గొప్ప సిద్ధాంతాలకు వెళ్ళినా ఇది బోధం. 2/4 అనేది ఎప్పుడూ 2/4. కాబట్టి నేను గొప్ప స్థాయికి వెళ్ళాను కనుక ఇంకా 2/4 అని పాకులాడటం ఏమిటంటే అది ఎంత వెర్రితనం. 2/4 అది ఎప్పుడూ కూడా. మన సిద్ధాంతములు, భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే సిద్ధాంతములు ఎన్ని ఎందులోకి వెళ్ళినా ఒకదానితో ఒకటి దృఢమైన బంధము కలిగినవి. ఎముకలుండాలి, ఎముకల మీద మాంసం ఉండాలి, ఈ మాంసంలో రకరకాల చీము నెత్తురు మొదలైనవన్నీ ఉండాలి, మధ్య ఉండాలి, పైన చర్మం ఉండాలి. ఇందులో ఏది తీసినా శరీరము శరీరము కాదు. శరీరములో ఏ పదార్థము పోయినా ఆ శరీరము నడవదు. అలాగే మన సిద్ధాంతములలో ఏ సిద్ధాంతాన్ని మనం రాద్ధాంతం చేసినా మొత్తం చివరికి ధ్వంసం అయిపోతుంది. అన్నీ ఉంటేనే అవుతాయి. పంచభూతములలో ఒక భూతం ఎక్కువ, ఒక భూతం తక్కువ ఎలా అవుతుంది? పంచభూతములు కలిస్తేనే ప్రపంచం, పంచభూతములు ఉంటేనే శరీరం. మన శరీరం పాంచభౌతికం కనుక ఇందులో ఏదన్నా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోవడం ఎంత ప్రమాదమో. గాలిలో తిరుగుతున్నాం, విమానంలో ఎంత తిరిగినా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందేగా. భూమి మీద ఎప్పుడు ఉండగలవా? మళ్ళీ ఈ భూమి మీద నుంచి మళ్ళీ పైకో కిందకి వెళ్ళవలసిందే, ప్రయాణం చెయ్యవలసిందే. కాబట్టి పంచభూతములలో ఏ ఒకటి విడిచినా రెండవది ఎలా వ్యర్థమవుతోందో సాధనా రహస్యములలో ఏది ఒకటి గొప్ప కాదు, ఒకటి తక్కువ కాదు, ఏది ముఖ్యమో ఏది ఏ సమయమునకు అవసరమో తెలుసుకోవడమే జ్ఞానము అన్నారు. ఈ జ్ఞానం దగ్గరికి వెళ్ళేటప్పుడే మళ్ళీ లౌకికమైన వాంఛల్లో పడడం వల్ల ఇది కాదు ఇది అవును అనిపిస్తోంది. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిన వాడికి మళ్ళీ దేహభ్రాంతి లేకుండా ఎలా ఉంటుంది? దేహంలో ఒక చిన్న దెబ్బ తగిలితే నువ్వు కుయ్యో మొర్రో అనకుండా ఉండగలుగుతున్నావా? అయ్యా, నేను అన్నీ విడిచిపెట్టానండి, గొప్ప జ్ఞానం పొందానండి అని అనుకుందామా అనుకుంటే సంపూర్ణ జ్ఞానము నీకు రాలేదు అని కృష్ణుడే చెప్పాడు. నీకు జ్ఞానమే వచ్చి ఉంటే చేతికి ఇంత దెబ్బ తగలగానే అమ్ము అంటావే, ఈ దెబ్బ నీది కాదు దేహాందనే ఊహ నీకు రాలా. ఆ ఊహ వస్తే నువ్వు జ్ఞానివే. బాధ ఉన్నంత వరకు ఉపాధి దానిని అనుభవిస్తుంది. ఆ అనుభవించే బాధని ఇది స్వతసిద్ధం అనుకుని పట్టించుకొని జ్ఞానులు కొందరున్నారు. రమణ మహర్షి ఉండేవాడు, ఆయనకి వ్రణం వచ్చింది. ఆ వ్రణాన్ని కూడా శరీరంలో ఒక భాగం అనుకున్నట్టు ఆయన పెద్ద పట్టించుకోలే. అదే మనమా, కాలికి ఒక్క దెబ్బ తగిలితే గిలగిలగిలగిలాడిపోయి కూర్చోలేక నిలబడలేక గట్టిగా కింద కూర్చుంటే శరీరాలు పనిచేయకే కదా, అంతా కుర్చీలో కూర్చుంటారు. నా బతుకు మాత్రం ఇక్కడ కింద పారేసినాను. కాబట్టి మన శరీరములు మనకి సహకరించవు, సహకరించవనే భావన తెలిసినప్పుడు ఇది కూడా సాధనలో ఒక భాగమే అనుకోవాలి తప్ప నేను జ్ఞానములోకి వెళ్ళాను గనక ఈ ఇందులో ఉన్న వాటిని కొన్నింటిని త్యజిస్తున్నాను అనడానికి లేదు అన్నారు. పుండుని కూడా ఎలా అయితే పండు కింద భావించారో ఆ పుండు కూడా గడ్డ కూడా నా బిడ్డ అంది మహాత్మురాలు జిల్లెళ్ళమూడి అమ్మవారు. చిన్న చిన్న బోధనలు కొంతమంది బాగా చేశారు మన పెద్దల మాటలు. వాళ్ళ వ్యక్తిగతమైన సిద్ధాంతాలు మనకు నచ్చినా నచ్చపోయినా కొన్ని కొన్ని పదాలు. ఓ సెగ్గడ్డ వేసింది ఆవిడికి, సెగ్గడ్డ వేయగానే మందు వేయడానికి వచ్చారు. ఎందుకు నాకు బాధ, ఆ గడ్డ కూడా నాకు బిడ్డే అంది ఆవిడ. ఎంత గొప్ప మాట, అసలు అంత ఊహ వస్తుందా? అలా అనుకోగలుగుతామా మనం? ఇంటి నిండా రోజు ఎలకలు తెగ తిరిగేవి. మా చిన్నప్పుడు జరిగిందనమాట, ఓ పాతకాలపు ఇంట్లో నాన్నగారు కొంతకాలం ఉండి ఈ ఉద్యోగరీత్యా తిరిగేటప్పుడు ఆయన సంస్కృతం చెప్పడానికి వెళ్ళేవారు ఓరియంటల్ కాలేజీలో. అందుకని వెళ్ళినప్పుడు గణపురం అనే ఒక ఊళ్ళో కొద్ది రోజులు ఉన్నప్పుడు అదో పాతకాలపు డొక్కిళ్ళు శిథిలమైపోయిన లంక అన్నమాట. ఎక్కడ చూసినా ఎలకలు పందికొక్కులు, ఎప్పుడు చూసినా రాత్రిపూట పడుకుంటే మీద నుంచి పెద్ద పెద్ద పాములు వెళ్ళిపోయేవి. మా అందరితో పాటు ఆ పాములు ఇంట్లోనే ఉండేవారు ఆయన. ఓసారి పక్కింటి వాళ్ళు, ఏమిటండి అన్నం తింటుంటే తాచు పాములు వెళ్ళిపోతున్నాయి, రాత్రి పడుకుంటుంటే పాములు వెళ్ళిపోతున్నాయి, ఎలకలు దొలుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఆ ఇంట్లో పిల్లలు ఉంచుతారు ఏమైపోతారని అడిగితే, నా పిల్లలకి ఏమీ అవ్వదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంత జ్ఞానంతో పెంచాను, అజ్ఞానంతో దాని దగ్గరికి వెళ్ళరు, కానీ మీదకు వచ్చినా నిర్భయంగా ఉంటారు అని ఆయన. వాటిలో కూడా భగవంతుడిని చూస్తున్నాను అనేవారు. ఆశ్చర్యం, నేను ఆయన అన్నట్టే పాము కనబడితే ఆ పాము కూడా ఎదురుగుండా కాసేపు ఆడి పక్కకి వెళ్ళడం చూశాను నేను. అది తపశ్శక్తి అంటే. తపశ్శక్తితో ఋషులు పూర్వకాలంలో తపస్సు జపము చేసే రోజులలో కణ్వ మహర్షి ఆశ్రమంలో సింహం తొండం ఎత్తిందిట. ఆ తొండము నుంచి కిందకి నీళ్లు కారుతూ ఉంటే ఆ చల్లని నీటిలో సింహాలు కూర్చున్నాయి. సింహానికి ఎదురుగుండా పులి ఆడుకుంది, పులికి పక్కనే జింక తిరిగింది, జింకకి పక్కనే పాము కుందేలు తేలు ఎలక నెమలి ఇలా పరస్పర విరుద్ధ జంతువులన్నీ కలిసి ఆడుకున్నాయి. అప్పుడు చూచి దుష్యంతుడు ఆశ్చర్యపోతాడు మహాభారతంలో ఆదిపురంలో, ఇదేమిట్రా పిల్లి ఎలకని మింగాలి, పిల్లిని కుక్క పీకేయాలి, ఆ కుక్కని నక్క పట్టుకు పీకాలి, దాన్ని ఇంకో జంతువు పీకాలి, ఇవన్నీ కలిసి ఆడుకుంటున్నా, ఇది తపశ్శక్తి అని. నేను కళ్ళారా మా చిన్నప్పుడు తండ్రి గారి దగ్గర చూసాం, ఆయన దగ్గర ఏ నిర్భయంగా ఉండేది. పావుల మధ్యలో 12 ఏళ్ళు పెంచారు ఏకంగా వ్యాకరణం చెబుతూను, అవి కూడా మంత్రబుద్ధంగా వినేవి. నిజమైన జ్ఞానము మన శరీరమునకు వచ్చినప్పుడు మనది క్రూర మృగములు కూడా దగ్గరకు వచ్చి ఏమీ చెయ్యవు, అవి కూడా మనకు ఆనందం కలిగిస్తాయి. కానీ అంతటి పరాకాష్ఠ స్థితికి వెళ్ళనంత వరకు లౌకిక ప్రపంచంలో మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవలసిందే. జ్ఞానము అజ్ఞానము రెండింటికి తేడా వేరు. కాలం వస్తే ఎవడూ బతుకుతాడా? బతకడు, శరీరం విడిచిపెడతాడు, సందేహం లేదు కదా. ఎక్కడుంటే మాత్రం చావకపోతామా? ఇంట్లో కూర్చుంటే చావకపోతామా? లేకపోతే ఫ్యాను కింద కూర్చుంటే చావకపోతామా అని పరిగెత్తుకుంటూ ఎదురుగుండా రైలుకి ఎదురుగుండా పరిగెడతామా? పరిగెత్తుతూ రైలుకి ఎదురుగుండా పెడితే చస్తావు, సత్యకాలం వస్తే. మృత్యువుని వెతుక్కుని వెళ్ళడం కాదు, మృత్యువుకి భయపడకు, అది అంతరార్థం. జ్ఞానం అంటే ఏమిటి? ఎప్పుడూ మృత్యువు గురించి ఆలోచించకు, భయపడకు, ఎక్కడున్నా సమయం వస్తే చావు వస్తుంది, అందుకని భయపడకుండా నిర్భయంగా ఉండు, ఇది జ్ఞానం. అజ్ఞానం ఏమిటి? ఎలాగూ చస్తాం కాబట్టి చచ్చేటప్పుడు ఎక్కడున్నా చస్తామన్నారుగా గురువు గారు, కాబట్టి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కృష్ణా బ్యారేజ్ మీద నిలబడతాను రైలుకి ఎదురుగుండా అంటే ఇది అజ్ఞానం అన్నమాట. అజ్ఞాని కావాలని ప్రమాదంలో వేలు పెడతాడు, జ్ఞాని ప్రమాదం ఒకవేళ ముంచుకొచ్చినా భయపడ్డం, అంతవరకు ధైర్యంగానే ఉంటాడు, ప్రమాదం వచ్చినా ధైర్యంగానే ఉంటాడు. అందువల్ల జ్ఞానికి భయం ఉండదు, జ్ఞానికి దేని మీద భయం ఉండదు, అజ్ఞాని భయం ఉన్న చోటికి వెళ్ళి లేనిపోని కొత్త భయం తలనొప్పి తెచ్చుకుంటాడన్నమాట. పాము పుట్టలో వేలు పెట్టి కరువు కరువు అంటాడు మూర్ఖుడు, కానీ పాము మీదకు వచ్చిన ఇది కూడా పరమాత్మే అని దగ్గరికి వచ్చేసాక అప్పుడు మాత్రం భయపడకుండా నిర్భయత్వాన్ని ప్రదర్శిస్తాడు జ్ఞాని. ఆ నిర్భయత్వమే నువ్వు పొందు అని అర్జునుడికి ఆయన ఉపదేశించాడు. నువ్వు యుద్ధానికి రాకూడదు కానీ వచ్చావు, వచ్చిన తర్వాత ఇప్పుడు పిరిగితనం చూపిస్తే ఎలాగా? వేదిక మీద ఉపన్యాసం చెబుతానని వచ్చావు, రావడానికి ముందే చెబుతావో లేదో ఆలోచించుకో, వచ్చాక ఇంక నాకు భయం వేస్తుందండి అని గుండెలు దడదడలాడిపోతున్నాయండి అంటే ఉపయోగం ఉన్నది? యుద్ధరంగంలోకి వెళ్ళకూడదు, యుద్ధానికి వెళ్ళాక వెనుదీయకూడదు. అందుకని ఎందాక నీవు జ్ఞానముతో కర్మాచరణ చేస్తావు అంతవరకు ఆ కర్మాచరణ నిన్ను పట్టుకోదు, అజ్ఞానంతో కర్మాచరణ చేస్తే అది నిన్ను పట్టుకుంటుంది అన్నాడు. ఒకప్పుడు ఒక ఆవిడికి 8 కొడుకు బాగా పెరిగాడు, చచ్చిపోయాడు, హఠాత్తుగా చచ్చిపోయాడు, కాలం ఎవరో దాటలేం కదా, సరిగ్గా 8 వయస్సు వచ్చాక కొడుకు చచ్చిపోయాడు. ఆ పూట దుఃఖం తట్టుకోలేక అందరి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని ఎంతో ప్రేమగా పెంచానండి, వీడు చచ్చిపోయాడు, రక్షించండి రక్షించండి అని అందరిని అడిగింది కనిపించిన వాళ్ళని. పిచ్చిదానా, చచ్చిపోయిన వాళ్ళని ఎవడు రక్షిస్తాడు, ఇక ఎంతమంది చావలేదు అని అందరూ ఓదార్చారట. అయినా ఆవిడకి ఆశ చావక అటు తిరిగి ఇటు తిరిగి ఆ సమయంలో అక్కడికి గౌతమ బుద్ధుడు వచ్చాడు బోధ చేస్తూ. ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు మహామహిమ కలిగిన వాడు అని విన్నాను, నా కొడుకుని రక్షించు బాబోయే అని శవాన్ని కాళ్ళ మీద వేసింది, నీ కొడుకుని బ్రతికిస్తానన్నాడు ఆయన. అమ్మయ్యా చెప్పండి ఏం చెబితే చేస్తాను, బతికించండి అంది. ఓ గుప్పెడు ఆవాలు పట్టుకురా అమ్మా, ఆవాలతో నీ కుమారుణ్ణి బతికిస్తాను అన్నాడు ఈయన. ఇప్పుడే పట్టుకొస్తానండి, గుప్పెడేమిటండి బాబు, బస్తాడు ఆవాలు పట్టుకొస్తానంది ఆవిడ. ఈ చచ్చిన వాడిని బతికిస్తానంటే బస్తాయినే మోస్తానంది. నాకు అలా బస్తా అవ్వాలక్కర్లా, గుప్పిడే కావాలి. అలాగేలేండి, గుప్పిడే తెస్తాను. అయితే ఆ గుప్పిడి ఆవాలు ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి తేకూడదు. ఇంతవరకు ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంటి నుంచి గుప్పిడి ఆవాలు పట్టుకురా అన్నట్టు ఆయన. అలాగేనండి అని పరుగు పరుగుని వచ్చింది. ఒక ఆయన ఇంటికి వెళ్ళింది, అయ్యా వెంకటరావు గారు, వెంకటరావు గారు, మీ ఇంట్లో గుప్పిడి ఆవాలు కావాలండి, కానీ మీ ఇంట్లో ఇంత పూర్వం ఎవరు చావకుండా ఉన్నారా అని అడిగిందిట. బలేదానివమ్మ, కిందట ఏడాది మా తాతగారు చచ్చిపోయాడు, అంత పూర్వం మా మరో చుట్టం పోయాడు, ఈ మధ్యనే మా నాన్నగారు పోయారు అన్నట్ట. అయితే మీ ఇంట్లో ఆవాలు పనికిరావని మళ్ళీ పక్కింటికి వెళ్ళింది. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు 5 2 3 10 క్రితం మొత్తం మీద ఆ ఇంట్లో చావు లేకుండా లేదు. చివరికి తిరగ్గా 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 ఆవిడకి అర్థమైందిట, ఇప్పుడు నాకు వెలిగింది, ఎక్కడ చూసినా అక్కడ చావు ఉన్నది, అంటే చావు లేని మనిషి లేడు, మరణము లేని గృహం లేదు. అందుకన్నమాట నన్ను గౌతమ బుద్ధుడు చావు లేని ఇంటి నుంచి గుప్పిడి ఆవాలు పట్టుకొస్తే ఈ పిల్లవాడిని బతికిస్తానన్నాడు. చివరికి పుట్టడం పెరగడం చావడం ఇదంతా తప్పదు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మనిషి పుట్టినప్పుడు ఈ బాల్యం ఉంటుంది, తర్వాత కౌమారం యౌవనం జర ఇదయ్యాక దేహాంతర ప్రాప్తి. శరీరం వచ్చిందంటే వరుసగా బాల్యం ఉంటుంది, యౌవనం ఉంటుంది, ముసలితనం ఉంటుంది, అదయ్యాక శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించక తప్పదు. వెంటనే ఆవిడ బుద్ధుడి దగ్గరకు వచ్చి, ఇంతవరకు అజ్ఞానంలో చచ్చిపోయిన వాడిని బతికించమన్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ పుట్టడం పెరగడం చావడం అనేది సృష్టి ధర్మం, ఇక నేను బతికించమన్ను అని కుమారుణ్ణి నిశ్చింతగా పట్టుకెళ్ళేదిట. ఇప్పుడు వచ్చింది జ్ఞానం అంటే, ఇది రానంత వరకు అజ్ఞాన స్థితి, అప్పటి వరకు అహం బ్రహ్మాస్మి లేదు, ఇది రాగానే ఎవడెక్కడికి వెళ్ళాడు, వాడేం కొత్తగా చచ్చిపోయాడా, ఇంత పూర్వం ఏమైనా లేనివాడా, ఇప్పుడు ఉన్నవాడా, మరికొద్ది రోజుల తర్వాత లేనివాడా, ఎప్పుడూ ఉన్నాడు, పంచభూతాల నుంచి వచ్చాడు, అందులో అలా కలిసిపోయాడు, మనకి కనబడడం లేదంతే అని అర్థమయ్యింది. ఈ రావడమే ఉపనిషత్ సారము. అందువల్ల క్రమక్రమంగా మహాత్ముల సాంగత్యం చేస్తే శరీరం మీద భ్రాంతి ఉండదు, వస్తువుల మీద వ్యామోహము ఉండదు, ఆ స్థితిలోకి వెళ్ళడమే భాగవతం యొక్క ప్రధాన లక్షణం. కనుక సాయంత్రం పూట ప్రత్యేకంగా అందులో వచ్చే అనేక దివ్య కథల సారాంశాలు మనం చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా, అలాగే మళ్ళీ సాయంత్రం పూట ఈ అజామిడోపాఖ్యానం పూర్తయ్యాక మరో పరమ పవిత్రమైన చరిత్ర ప్రహ్లాద్ చరిత్ర చెప్పుకుందాం. కొన్ని ఘట్టాలు అయ్యాక శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన, అసలు పూర్తిగా కృష్ణ చరిత్ర చెబుదాం అనుకున్నాను కానీ పాంప్లెట్లో ఆవిడ మధుర ఘట్టాలని కొన్ని వేశారు కనుక కొన్ని కొన్ని సారాంశాలు చెప్పుకుందాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.